అందరికీ పడిపోయారా, ఎందుకురా అలా పడిపోయారు, నేను తీసుకెళ్ళి పాలసముద్రానికి ఒడ్డును పెట్టేస్తాను, మీ అందరు అక్కడికి వచ్చేసేయండి చిలుకుదురు కానీ అని గరుత్మంతుణ్ణి ఎక్కేసి బంతి ఆడుకున్నట్టుగా మేరు పర్వతాన్ని ఆ మందర పర్వతాన్ని ఇట్టించి ఈ చేతిలోకి, ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వేసుకుంటూ ఇలా ఇలా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ చూశారు, చూసావా అనుకునేటప్పటికి వచ్చేసాడు, ఇది మన స్వామి అంటే పరిగెత్తండి పరిగెత్తండి పాలసముద్రం దగ్గరికి అని వీళ్ళందరూ మళ్ళీ పాలసముద్రం దగ్గరికి పరిగెత్తుకు వచ్చేసారు. స్వామి అన్నారు గరుత్మంతుడితోటి, ఒరే వీళ్ళు నేను దగ్గర లేకపోతే కొంచెం బెంగెట్టుకుంటున్నారు, అందుకని నేను దగ్గర ఉంటాను ఇంక ఇక్కడి నుంచి. ఇదండి ఆయన ప్రసన్నత, ఆయన అవసరం ఏంటి, అంతటా ఆయన ఉన్నాడు, మళ్ళీ ఏమైనా వస్తే పిలవండి అనలేదు, ఈ కొంచెం నేను దగ్గర ఉంటాను, వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చేట్టున్నాయి, తెలియట్లేదు పాపం పిల్లలకి ఎలాగ హ్యాండిల్ చేయాలో ఈ వెంచర్, అందుకని నేను ఇక్కడే క్యాంప్ చేస్తాను కొన్నాళ్ళు సగుణంతో, అందుకని చెప్పి గరుత్మంతుడా ఇప్పుడిప్పుడు నేను మళ్ళీ వెళ్ళేది ఏమి ఉండదు, ఆఫీసర్ గారు ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు అనుకోండి, ఇవాళ ఇన్స్పెక్షన్కి వెళ్ళను, 400 ఫైల్స్ ఉండిపోయి ఇవాళ ఫైల్స్ అన్ని డిస్పోజ్ చేసేస్తాను అన్నప్పుడు ఏం చేస్తాడు, ఏమైనా నీకేదో సొంత పని ఉందన్నావు కదా పాపం, రాత్రి పగలు క్యాంపులు తిరుగుతున్నావు, ఇవాళ నువ్వు కారు ఆఫీస్లో పెట్టేసి క్యారేజ్ వచ్చేస్తోంది ఇంటి నుంచి, మా అబ్బాయి వచ్చాడు క్యారేజ్ కూడా వచ్చేస్తుంది, భోజనానికి కూడా వెళ్ళను, నీ పని ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అంటాడు, ఏమైనా టీఏ బిల్లు అవి ఉంటే రాసుకో ఎక్కడో కూర్చుని, అందుకు నేను ఇవాళ నేను ఎక్కడికి బయటికి వెళ్ళాను అంటే ఆయన డ్రైవర్ గారు కారు షెడ్లో పెట్టేస్తే ఆఫీస్కి వస్తున్న వాడికి తెలిసిపోతుంది, ఓహో ఇవాళ అయితే ఆఫీసర్ గారు ఎక్కడికి వెళ్ళరు ఫైల్ డిస్పోజ్ అయిపోతున్నాయని. అలాగా ఆయన గరుత్మంతుణ్ణి పంపించేశాడు అంటే మీకేమిటి అర్థం అవుతుంది, ఇక్కడే ఉంటాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు ఈ చిన్న మొరకి ఎంత లొంగిపోయాడో చూడండి, ఇక్కడే సగుణముగా ఉండిపోతున్నాడు. ఎవరిని రక్షించడానికి, దేవతల్ని దానవుల్ని కూడా. రక్షణ ఎలా అవుతుంది, శిక్షణ ఉంది కదా అందులో, శిక్షణ కూడా రక్షణ ఈ పాఠం నేర్చుకుంటే. కాబట్టి ఇద్దరిని రక్షించడానికి అక్కడ ఉన్నాడు. ఈ మాట ఎంత పెద్ద మాట అండి, నాన్నగారు పిల్లాన్ని కొట్టాడు అనుకోండి, నాన్నగారు పిల్లాన్ని శిక్షించాడు అనకూడదు, శిక్షణ రూపమునందు రక్షణ చేశాడు అనాలి. కొట్టి పిల్లాన్ని బాగు చేస్తున్నాడు తండ్రి. కాబట్టి ఇద్దరిని రక్షించడానికి ఆయన వచ్చారు. వచ్చి ఒరే దీనికి ఇప్పుడు వాసుకుని చూడదాం, అలా రమ్మంటే ఏం రాడైనా మీరు నచ్చ చెప్పండి, ఏం పర్వాలేదయ్యా నిన్న అలా ఏం నలిపేయం అని చెప్పండి, తీసుకురండి, ఒళ్ళు నొప్పిడుతుంది కదా బాబోయ్ ఈ పర్వతానికి చుట్టుకుంటే అంటాడు, గుండ్రంగా దీన్ని చెక్కండి మెత్తగా ఉండేటట్టు, ఆ తాడు అటు కిందకి పైకి చల్ల చేయడం రాని వాళ్ళు ఆ తాడు పట్టుకుని లాగేటప్పుడు ఏమవుతుందంటే అలవోకగా ఈ చేత్తో తాడు లాగుతున్నప్పుడు ఈ తాడు వదలాలి, మళ్ళీ ఈ తాడు లాగుతున్నప్పుడు ఈ తాడు వదలాలి, అలా లాగేటప్పుడు బ్యాలన్సింగ్గా లాగాలి, లేకపోతే ఈ కవ్వం వెళ్ళి కొండకి తగిలికుండా పగిలిపోతుంది. అలాగని అది లోపలికి దిగిపోయినప్పుడు మీరు చర్చస్ అని తిప్పేశారనుకోండి పెరుగంతా చిందిపోతుంది, కవ్వం పైకి తేలిపోయింది అనుకోండి అంచులకి తగిలేసి ఒక్కొక్కసారి కవ్వం పైకి వచ్చేస్తుంది. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అందంగా ఇటు వదలాలి ఇటు వదలాలి, అందుని కవ్వానికి కింద కట్టకూడదు పైకి కట్టకూడదు మధ్యలో కట్టాలి, ఆ తాడు జారిపోనంత శక్తి అక్కడ నిక్షేపింపబడాలి, అలా చల్ల చెయ్యాలి. అంటే నీకేమైనా అనుభవం ఉందా అని మీరు అనుకోకండి, అందుకని అలా చల్ల చెయ్యాలి. ఆ చల్ల చేయడం ఒక పెద్ద ప్రావీణ్యం, అది గొల్లలు చేస్తారు, అందుకని పోతనగారు అన్నారు పెద్ద గొల్ల కృష్ణుడు ఇవ్వాలన్నారు, శ్రీమన్నారాయణుడు ఈనాడు పెద్ద గొల్లవాడు అన్నారు, ఎందుకని అంత బాగా చల్ల చేయిస్తున్నాడు కాబట్టి, అందుకని చెక్కించాడు, చెక్కించి వాసుకుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ వాసుకుని చుట్టారు, చుట్టి ఇప్పుడు ఆ మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి పెట్టారు, పెట్టి ఇది మునిగిపోకూడదు, మునిగిపోనంతగా తేల్చి పట్టుకోవడంలో ఊడుపు ఉండాలి, పట్టుకుని తిప్పుదాం అటు ఇటు అందరం, కాబట్టి జాగ్రత్తగా పట్టుకోండి, ఓ కర్రో ఏదో ఉండి కదండి మరి తాడు కట్టాలి, వాసుకి తనంత తాను జీవశక్తి అది, భూమిని భూమి యందు సర్పములకు రాజు, అందుకని తాను అలా పట్టగలడు తన చుట్టి ఉన్నప్పుడు, మనం తిప్పాలి జాగ్రత్తగాను, రండి అని దేవతల్ని పిలిచి ఒరే మీరందరూ తలలు పట్టుకోండి అన్నాడు, దానవుల్ని పిలిచి మీరందరూ తోక పట్టుకోండి అన్నాడు. అనగానే దేవతలందరూ వెళ్ళి గబగబా తలలు పట్టుకున్నారు, రాక్షసులందరూ వెళ్ళి తోక పట్టుకున్నారు. ఇప్పటి వరకు దైత్యులు భగవంతుడి మాట తిరస్కరించడం అంటే ఏమిటో మీరు చూడండి, రాక్షసులు వాళ్ళన్నారు వెంటనే శ్రీమన్నారాయణుని చూసి, స్వచ్ఛమైన పణంబు మీరలు చక్కపట్టి మధింపగా పుచ్చమేటికి మాకు పట్టగా పురుషత్వము కలిగి మే మచ్చమైన తపోబలాధ్యాయనాన్వయంబుల వారమై ఇచ్చయింతుమే తుచ్చ వృత్తికి ఇండు మాకు పణగ్రముల్. ఏమిటయా రాజ్యం మాది, ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోయింది, మేము మహాపండితులం, మహాతపస్సు చేసిన వాళ్ళం, పరిపాలకులం, మేము తోకట్టుకోవడం ఏమిటి, మీరు తలకాయ ఎట్టుకోవడం ఏమిటి, పావు తోకట్టుకోమన్నాడు రా అని సంతోషించాలి, వాళ్ళు తలకాయలు ఎట్టుకుంటాం అంటున్నారు, మీరు తలకాయ ఎట్టుకున్నారు కాబట్టి నేను తలకాయే పట్టుకుంటాం, మీరే తోకట్టుకోండి, మేమింత తెలివి తక్కువ వాళ్ళమా, మేమెందుకు పట్టుకుంటాం తుచ్చమైన తోక, మేమెందుకు కట్టుకుంటాం, మీరేమో చక్క తలకాయలు పెట్టుకుంటారా, స్వచ్ఛమైన తలకాయలు అక్కర్లేదు, మేమే తలకాయలు పెట్టుకుంటాం. అంటే ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి, అవతలవాడు ఏ పని చేస్తానంటాడో అలాంటి పనే అవతలవాడు చేయడం. ఎందుకనంటే తను వృద్ధిలోకి రావడానికి కాదు, అవతలవాడు ఎలా చెప్పాడు అలా. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది, మా మామయ్య ఒక ఆయన ఉండేవాడు, ఆయనకు ముగ్గురు కొడుకులు. ఓ రోజు నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు పెద్ద కొడుకుని పిలిచి, ఎవరైనా ఏమవుతావురా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను విమానం డ్రైవర్ అవుతాను నాన్నగారు అన్నాడు. కొంచెం అదోలా చూసి, అలా ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అన్నాడు మా మామయ్య. అంటే రోడ్డు మీద ఏదైనా వెళదాము అంటే ఆ కారు జీపు అన్నీ అడ్డొస్తాయండి, అవి పడిపోతుంటాయి, విమానానికి అయితే ఏం అడ్డుండో హాయిగా వెళ్ళిపోవచ్చు, చెడు పడితే అటు విమానం డ్రైవర్ అవుతాను నాన్నగారు అన్నాడు. వాడు ఆ కోణంలో చూశాడు, అందుకని నేను విమానం డ్రైవర్ అవుతాను. ఆల్రెడీ బాగానే ఉంది, ఫోన్లే పైలట్ ఆఫీసర్ బాగానే ఉంది కదా, సరే అలా నువ్వు అవ్వచ్చు, నేను సంతోషించాను. రెండో వాడిని పిలిచి, ఒరే నువ్వేమవుతావు అన్నాడు. అంటే నా వాడు పెద్దవాడు ఏం చెప్పాడో అదే కోణంలో ఆలోచించాడు. ఆలోచించి, నాన్నగారు నాన్నగారు నేను కారు డ్రైవర్ అవుతాను అన్నాడు. ఎందుకు అవుతావు అన్నాడు కొంచెం బాధపడి. పోన్లే సొంత కారు అనుకుందాం అందాక అనుకుని, కారు డ్రైవర్ ఎందుకు అవుతావు అన్నాడు. అంటే నాన్నగారు స్కూటర్ కానీ సైకిల్ కానీ అయితే వెళ్తున్నప్పుడు పడిపోతే దెబ్బలు తగులుతాయండి, కారు అయితే ఇలా పడిపోదు కదా, మహా అయితే ఇలా ఆగిపోతుంది, కారు గుద్దుకుంటుంది కానీ నాకేం గుద్దుకోదు కదా అన్నాడు. సరే వీడి పని కూడా బాగానే ఉంది అనుకున్నాడు. మూడో వాడిని పిలిచి, నువ్వేమవుతావు అన్నాడు. నాన్నగారు నేను రిక్షా తొక్కుకుంటాను అన్నాడు. అదేమి అన్నాడు. ఎప్పుడైనా కారు పడిపోతే ప్రమాదం జరిగి తీరుతుంది, రిక్షా పడిపోతే ఏమీ అవదు, పెద్ద ప్రమాదం, అందుకని రిక్షా తొక్కుకుంటాను అన్నాడు. కాబట్టి పెద్దవాడు మొదలుపెట్టిన కోణం మూడో వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అధోగతి అయింది. అలా ఈ దానవుల్లో ఒకడికి వచ్చింది ఆలోచన, వాళ్ళు తలకాయలు పట్టుకోవడం ఏమిటి, మనం తోకలు పట్టుకోవడం ఏమిటని. ఇది ఆఖరికి విప్లవం చేసి వీళ్ళు శ్రీమన్నారాయణుణ్ణి ఎదిరించారు. ఆయన చెప్పారు, మనం పట్టుకుందాం, ఏదైతే ఉందిరా, తాడుముక్క అటు ఇటు సమానంగా తిప్పాలి, దాన్ని తలలు పట్టుకుంటే ఏంటి, తోకలు పట్టుకుంటే ఏంటి, పెద్ద ఆయన చెప్పాడు, ఆయన మాట విందామని లేదు, వీళ్ళు వాళ్ళు పట్టుకున్నది మాకు కావాలన్నారు, అందుకే పాడైపోతారన్నారు. అవిశ్వాసము చేత పాడైపోతున్నారు, మీకు అర్థమైపోతుంది కదా క్షీరసాగర మథనం. కాబట్టి శ్రీమన్నారాయణుడు అన్నాడు, వీళ్ళు పాడైపోతారని నాకేదో కోపంతో చెప్పారనుకున్నారు, మీకు అర్థమైందా, గుడెక్కర్లేదు, గోపురం అక్కర్లేదు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, నా వల్లే అంతా జరిగిపోతుంది అనుకున్న వాడి పని అకస్మాత్తుగా ఎందుకు అవుతుందో, పాడైపోవడం అన్నది క్షీరసాగర మథనం భాగవతం వింటే తెలుస్తుంది ఎందుకు పాడైపోతారో జనం. అందుకని ఇచ్చేయండి అయితే తలకాయలు వాళ్ళకి, మనం తోక దగ్గరికి వెళ్ళిపోదాం అన్నాడు. వీళ్ళు అదే స్వామి, వాళ్ళేమో తలకాయలు అడిగితే మీరు అలా ఇచ్చేస్తారు, అలా ఇవ్వకండి అని అనలేదు, ఒరే స్వామి తోక పట్టుకుందాం అన్నారు, పదంటరా తోక పట్టుకుందాం, తోక దగ్గర పోయారు. ఇది వీళ్ళని అమృతం తాగేట్టు చేస్తోంది, ఇది వీళ్ళని నశించిపోయేటట్టు చేస్తోంది. సరే మందర పర్వతానికి చుట్టారు పాముని, చుట్టి ఇది జాగ్రత్తగా మందర పర్వతాన్ని వహించాలి కదా ఇప్పుడు వాసుకి, అందుకని అందరూ కలిసి జాగ్రత్తగా క్షీరసాగరంలోకి దాన్ని దింపారు. దింపి ఇప్పుడు దాన్ని ఇలా ఇలా తిప్పాలి, ఆ పర్వతాన్ని తిప్పేటప్పుడు చిత్రం ఏమిటంటే అది కిందకి జారిపోకుండా వేరొక పట్టు లేదు దానికి, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక తాడేసేం కర్రక్కట్టి లేదు, అలా ఉందంతే పర్వతం. వాసుకే పట్టుకుంటాడు అలాగా, పట్టుకుని ఉండగా ఇటువైపు వాళ్ళు స్థిరమైన స్థానాలు ఉండవు. మీరు ఒకసారి మానసికంగా ఆలోచించాలి క్షీరసాగర మథనాన్ని, ఇటువైపు వాళ్ళు లాగుతుంటే ఇటువైపు వాళ్ళు ఇటు పరిగెత్తాలి, మళ్ళీ వీళ్ళు ఇక్కడ వరకు వీళ్ళు ఆగిపోతాయి, మళ్ళీ ఇటువైపు వాళ్ళు పరిగెడితే ఇటువైపు వాళ్ళు ఇటు పరిగెత్తాలి, ఇలా పరిగెడుతూ ఆ పరిగెత్తేటప్పుడు వాసుకి ఇబ్బంది రాకుండా పరిగెత్తాలి. అంతేకాని వీళ్ళ అహంకారాల కోసం పోటీల కోసం పరిగెత్తారనుకోండి, వాసుకి పట్టు వదిలేసి జారిపోతుంది మందర పర్వతం. ఎప్పుడు అహంకారం ఈ ఉభయ పక్షాల్లో వచ్చిందో ఫలితం ఏమి, మందర పర్వతం పాలసముద్రంలో పడిపోతుంది. కాబట్టి అది పట్టుకోలేని స్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, మొదట బాగానే మొదలెట్టారు, మొదలెట్టి పర్వతాన్ని తీసుకెళ్లారు, అందులో పెట్టారు, పట్టుకోండి పట్టుకోండి అన్నారు, ఇటు పట్టుకున్నారు, పట్టుకోండి పట్టుకోండి అన్నారు, పట్టుకున్నారు, పట్టుకున్నారా, పట్టుకున్నాం, పట్టుకున్నారా, మొదలెట్టండి, మీరా మేమా, మేమే, మేము వచ్చేస్తున్నాం అన్నారు, మీరు అటు పరిగెత్తండి అన్నారు, ఇటు నుంచి ఇటు పరిగెత్తారు, అటు నుంచి ఇటు పరిగెత్తారు. మీరు భాగవతంలో చూడాలండి, గిరగిరగిరగిరగిరగిర ఇటు తిరిగిద్దుట, బుగ 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 పాలసముద్రం లేచిందిట. మరి తిప్పితే ఊరుకుంటుంది అంటే పాలసముద్రం, చర్ చెస్ చర్ చెస్ అని చప్పుడు వస్తోందిట, నురగలు లేచాయిట, తుంపర్లు లేచాయిట, కెరటాలు లేచాయిట, బెగ్గురు పక్షులు, పావులు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడిపోతున్నాయిట, కొన్ని చచ్చిపోతున్నాయిట, పాలసముద్రం తిరుగుతోందేమో, చప్పుడు వచ్చేస్తోంది విపరీతంగా, దానికి తోడు భళి 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 వీళ్ళరుపులు, ఓహోహోహో వాళ్ళరుపులు, ఓ పక్క కోలాహలం, ఓ పక్క పాలసముద్రంలో ఈ మందర పర్వతం తిరుగుతున్న చప్పుడు, ఈ చప్పుడికి ఉరే ఇదేదో భలే ఉందిరా తిప్పడం అని చెప్పి ఎవడి మానాన్నవాడు గిరగిరగిరగిరగిరగిరగిరగిర తిప్పేశారు. తిప్పేస్తే ఏమైంది, విడువిడుడని పణిపలుక కడుభరమున మొదలు కుదురు కలుగమి వెడగై బుడబుడ రవమున అఖిలము వడవడవన కంగ మహాద్రివనధిమునింగెన్. ఉదే పట్టు తప్పిపోతాను, మీరు సరిగ్గా చిలకట్లేదు, వదలండి 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 అంటున్నాడు. ఆయన విడవకుండా తిప్పేశారు, పరిగెత్తారు. పరిగెడితే పట్టు తప్పిపోయి మందర పర్వతం జారిపోయి అందులో పడిపోయింది. పడిపోయేటప్పటికీ పాము ఉండిపోయింది చేతుల్లో, పర్వతం కింద పడిపోయింది. ఇప్పుడు ఈ పాము ఎందుకు, పైగా తలలు ఎవరి వైపు ఉన్నాయి. ఊరే నా వీపు మండిపోయింది, ఏమిట్రా చెప్పడం, తాకతో కరవదు తలతో కరుస్తుంది. ఎవరు పట్టుకుని ఉన్నారు, దానవులు ఉన్నారు. ఈశ్వరుడి మాట తిరస్కరించిన వాడికి ఇలాంటి ఫలితాలు వస్తాయి, అతి తెలివితేటలకు పోయి ఆలోచిస్తే. కాబట్టి ఇప్పుడు అందరూ పావుని పక్కనెట్టేసి ఆయన ఇంకా ఊరుకున్నాడు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడని. అందరూ ఆయన వంక చూస్తున్నారు ఏం చెయ్యాలని. ఆయన క్యాంప్ చేశాడు కదండి, ఆయన అలా ఉట్టినే ఊరుకునేవాడు. ఆయన ఈశ్వరానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి. నిజంగా సవరణైలక్షయోజనముల వెడలుపై కడు కఠోరమైన కర్పరమును అదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు సకల చరాచర జంతు రాసుల నెల్ల మృంగిలోగును నట్టి మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని అట్టి కాళ్ళు వెలికి లోనికి చనుదించు విపులతుండము అంబుజంబుల పోలెడు అక్షయుగము సుందరంబగు విష్ణుండు సురలతోడి కూర్మి చెలివందనొక మహాకూర్మమయ్యే. ఇక్కడే వాళ్లతో కలిసి ఉన్నాడు. ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారాన్ని స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పైన పెద్ద డిప్ప, ఆ డిప్పతో పాలసముద్రం కిందకెళ్ళి ఇంతమంది కదలలేని మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ ముందుకి వచ్చి ఇలా ఇలా ఆడిస్తున్నట్ట తుండాన్ని, కళ్ళు తామర పువ్వుల్లా ఉన్నాయిట, నాలుగు కాళ్ళు కదపకుండా అలా పట్టుకుని ఉన్నాడు పాలసముద్రం కింద. ఇప్పుడు తానే ఆధారమయ్యాడు మందరగిరి మళ్ళీ పడిపోకుండా, వీళ్ళు సరిగ్గా తిప్పలేకపోతున్నారని పట్టుకున్నాడు. పట్టుకుని ఆ ఆహారం అది నిజంగా తింటే ఈ బ్రహ్మాండములన్నింటినీ తిని జీర్ణం చేసుకోగలదు అంత కడుపు. ఎందుకని, విశ్వం విష్ణుర్వచత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఇది విష్ణు సహస్రానికి దర్శనం అంటే. అటువంటి వాడై ఆదికూర్మమై పాలసముద్రము కింద పడుకున్నాడు. ఆయన వీపు మీద మందర పర్వతం మళ్ళీ లేచి నిలబడింది. మళ్ళీ ఎక్కడున్నాడు, మళ్ళీ ఒడ్డునున్నాడు. ఈశ్వరుడికి దుస్సాక్ష్యములు ఉండవు, అది ఈశ్వర శక్తి అన్నాడు. ఊరే అదిగో మందర పర్వతాన్ని మళ్ళీ పైకి లేచింది, చూసారా ఆదికూర్మం మీద నిల్చుంది, కింద ఆదికూర్మం భరిస్తోంది, కాబట్టి ఇప్పుడు మీకు కంగారు లేదు, మళ్ళీ చుట్టండి వాసుకుని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బాబోయ్ నాకు ఒరుసుకుపోతోంది అన్నాడు, నీకేం పర్వాలేదు నేను రక్ష చేస్తానన్నాడు. మళ్ళీ చుట్టారు. ఇంత మందర పర్వతం వీపు మీద తిరిగిపోతుంటే ఆదికూర్మానికి బాధ పెట్టదా అంటే, ఆయనకి ఎప్పటి నుంచో కొద్దిగా వీపు దురదెడుతోంది, గోకేవాడి కోసం చూస్తున్నాడు. అందుకని మందర పర్వతం తిరిగితే ఆయన దురద తీరలేదు అన్నారు పోతన గారు. ఎంత గమ్మత్తుగా చెప్తారో చూడండి. ఆ మందర పర్వతాన్ని పెట్టి మళ్ళీ పావును చుట్టారు. మళ్ళీ వీళ్ళు తలకాయలే పట్టుకున్నారు, ఇది మూఢత్వం. తలకాయలు పట్టుకున్నారు, వాళ్ళు తోకట్టుకున్నారు, మళ్ళీ మొదలెట్టండి అన్నారు. మళ్ళీ ఇద్దరు మళ్ళీ మొదలుపెట్టారు. ఈసారి మళ్ళీ సంతోషం ఎక్కువైపోయింది, ఎందుకంటే ఇప్పుడు ఇంక టాలెంట్ ఎక్కర్లేదు, కింద ఆదికూర్మ ఉంది, మందరగిరిని తిప్పేస్తే చాలు. ఎంత సంతోషం వచ్చేసిందో. వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు మొదలెట్టారు. తిప్పండి అంటే భుజాలు తరుచుకుంటున్నారు, పేర్లు చెప్పుకుంటున్నారు, బిరుదులు చెప్పుకుంటున్నారు. ఇటువైపు బలిచక్రవర్తి ఉన్నాడు, ఇటువైపు విరోచనుడు పుట్టబోతున్నాడు, మేము ప్రహ్లాదుడి వంశంలో వాళ్ళం అంటున్నారు, పేర్లు చెప్తున్నారు, పెద్ద చప్పుళ్ళు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, పరిగెడుతున్నారు. ఇటు వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు, అటు వాళ్ళు అటు పరిగెడుతున్నారు, ఇటు పరుగు అటు పరుగు, ఇటు పరుగు అటు పరుగు. భూమి అదిరిపోతోంది. ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం సముద్రం అంతా పైకి లేస్తోంది, కింద పడుతున్నాయి కెరటాలు. అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి. తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి. సిద్ధులు చారణులు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు. ఏమాశ్చర్యం, వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు. ఏమిటని, ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుందే. అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చప్పెడిదే మజుని చెవులు చిందరగొనియన్. ఎక్కడో సత్యలోకంలో భావసమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు. ఏమిట్రా ఈ అల్లరి, ఏమిటి చప్పుడు అన్నాడు. స్వామి ఆశ్చర్యం, పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి, నారాయణుడు కూడా ఉన్నారన్నారు. ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు. పాలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో, ఇంతకుముందు ఎప్పుడు చెయ్యని పని కదా, ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం, ఈ పావట్టుకు తిప్పేస్తుండడం, కింద ఆదికూర్మ ఉంది వీళ్ళకి తెలియట్లేదు, తిరిగేస్తోంది మందరపర్వతం. మంచి సంతోషంగా పరిగెడుతున్నారు. ఈ తిప్పడంలో ఆలోల జలధిలో పల్లన్నాలో నహి విడచి సురలన సురల బర్రపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ. ఆయన చెప్పేశాడు, హాలాహలం ముందు పుట్టుకొచ్చింది, అమృతం రాలేదు. అది ఒక్కసారి పాలసముద్రం మించి పైకి లేచింది. ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది, వెంట తరుగుతోంది. ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు, ఆయన కూడా పరుగు మొదలెట్టాడు. ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ. అందరూ కలిసి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తాలి ఇప్పుడు, ఎవరు రక్షిస్తాడు? పర్వతాలు కాలిపోతున్నాయి, గుహలు కాలిపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు, సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి, లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది, అరణ్యములు దహించుకుపోతున్నాయి, ప్రాణులు మాడిపోతున్నారు. చని కైలాసము జొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయం వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్కని రత్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డుపడ్డా, ఏమిటి ఇంతమంది పరిగెత్తుకొచ్చి లోపల గడిపోతున్నారు, వెళ్ళకూడదు వెళ్ళకూడదని శూలాలు అడ్డెట్టారు. ఉండవయ్యా బాబు వెనకాల హాలాహలం తరుగుకొచ్చేస్తోందని ఆ శూలాలు తోసేసి లోపలికెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యల్. పోతన గారు లైవ్ టెలికాస్ట్ అండి, ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఆ ఘంటం వెళ్ళిపోతోంది ఆంధ్రీకరణ. అలాంటప్పుడు అయ్యా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు. ఓయమ్మో వచ్చేస్తోంది అగ్నిహోత్రం, బాబోయ్ స్వామి రండి రండి అంటారు. అందుకని కుయ్యో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా వేసారు పోతన గారు. విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ చంబుజానన ముఖ్యల్. బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట. నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపల ఉన్నాడు స్వామి. విన్నాడు, అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబ గబగబ బయటకు వచ్చేసాడు స్వామి. వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు కూర్చోండి కూర్చోండి కూర్చోండి, సరే లోపల నుంచి కుర్చీలు పట్టరా, చాలామంది వచ్చేసారు, లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి నాలుగు కుర్చీలు అట్టరా, లేకపోతే నా తపశ్శక్తితో నాలుగు మంటపాలు నిర్మిస్తాను అనరు. ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తుడిచేసుకుని, బాబాయ్ బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి చెప్పండి అన్నారు. ఏమొచ్చిందిరా మీ అందరికీ, ఏమైంది అన్నాడు స్వామి. అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు. ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి. స్వామి పాలసముద్రం చిలికాము, ఎప్పుడు బతికుండిపోదామని అందులోంచి హాలాహలం వచ్చింది, మీరు బుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని. మరి ఆయన అంటే మాటలేంటి, జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, మొత్తం విశ్వానికి తండ్రి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, శక్తి యుటుడవీవు, శబ్ద యోనివీవు, జగదంతరత్మవీవు, ప్రాణమరయ అఖిలమునకును. అందుకని స్వామి నువ్వు అటువంటి వాడివి, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబుగతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషద అహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు ఆజ్యమగుచు. సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు. ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే, నువ్వు తండ్రివి. మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం, భుజశక్తిన్ ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో. ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది, ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. ఆ జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు, నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి. అందుకని ఏమైంది, ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిని వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికెం చిలికితే అమృతం రాలేదు, హాలాహలం భుజనించే
ఏరి కలంఘ్యమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణి సందోహమున్ బ్రతికింపవేదయ దొంగిలింపకనీశ్వర.
స్వామి, హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది, అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నామని నువ్వు బుచ్చేసుకో స్వామి అన్నారు. అని పైగా ఓ మాట చెప్పారు, మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచ్చు, నువ్వే భూత భవిష్యత్ వర్తమాన కాలముల రూపంలో ఉంటావు, నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు, నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు, అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూలపురుషుడు కనుక ఈశ్వరా నువ్వు పుచ్చేసుకో. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీకె చెల్లు సోమార్థధరా. ఈశ్వర, లంపటము నివారింపను జ్ఞానం కలగాలంటే మనంతా మనకి కలదు, శివానుగ్రహం ఉండాలి, ఉంటేనే లంపటం తొలగుతుంది. లంపటము నివారింపను సంపద కృప చేయ, జ్ఞానమిస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది. ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది? మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి, శివపూజ. లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివపూజలోంచే వస్తుంది. మారేడు దళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈయన శివలింగానికి తగిలిందా, వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది. మారేడు దళం బోర్లా పడిందా, జ్ఞానం వస్తుంది. రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి. అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడు దళంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః అంటూ ఆ దళాలు వేస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రియన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూను. అందుకని వాళ్ళు ఇప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడింకి గురించి చెప్తూ. అందుకని మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు బెధమగుచు తుదిక బేధమయ్యొప్పారు బ్రహ్మమగుచు. బ్రహ్మమనగ నీ విఫాలనయన, నీ అనుగ్రహం లేనంతకాలం మనిషి ఎంతసేపు నేను విష్ణు భక్తుండని శివుణ్ణి ద్వేషించడమో శివభక్తుండని విష్ణువుని ద్వేషించడమో చేస్తాడు. ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు, ఒక్కటే ఉంది, మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది. అందుకని పాలనయ్యనా, మూడవ కన్నున్నవాడా, నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఈశ్వర, నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలి, ఈ హాలాహలాన్ని నువ్వు పుచ్చుకో అన్నారు. అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు. తండ్రికి ఒక లక్షణం ఉంటుంది, కొడుకు ఐశ్వర్యం ఉన్నప్పుడు తండ్రి గుర్తు రాకపోవచ్చు కొడుక్కి, కానీ తండ్రికి కొడుకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడో తెలుసా అండి? కొడుకు సుఖపడితే తండ్రి తాను సుఖపడకపోయినా ఆనందిస్తాడు. వాడు ఏసీలో ఉన్నాడు, వాడు కారులో ఉన్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఇక్కడ తండ్రి ఓ పెంకుటింట్లో ఉన్నా ఓ డాబా ఇంట్లో ఉన్నా ఫోన్లే, నా కొడుకులు సుఖంగా ఉన్నారు, నా కోడళ్ళు సుఖంగా ఉన్నారు, నా కూతుళ్ళు సుఖంగా ఉన్నారు, అల్లుళ్ళు సుఖంగా ఉన్నారు అంటాడు. కొడుక్కి ఆపదొచ్చి తనకి ఆరోగ్యంగా ఉన్నా సరే వెంటనే కళ్ళంబట నీళ్లు పెట్టుకుని నా కొడుక్కి అయ్యో ఆపదొచ్చిందని ఒక్కనాడు తన దగ్గరికి రాని వాడి దగ్గరికి తాను పరిగెడతాడు. తండ్రికి ఈ లక్షణం ఉంటుంది, కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఇది తండ్రి అయినటువంటి శంకరుడు ఎంత చూపిస్తున్నారు పోతన గారు. ఎవరికీ అక్కర్లేని హాలాహలాన్ని శంకరుడు గుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం. ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు? ఒక్క పార్వతీదేవే కనపడుతోంది, మిగిలిన వాళ్ళందరూ అయ్యా మీరు బుచ్చేసుకోండి, మీరు బుచ్చేసుకోండి, మీరు బుచ్చేసుకోండి అనేవాళ్ళే. నాన్నగారు నాన్నగారు మీరు విఆర్ఎస్ పెట్టేసేయండి, నాన్నగారు మీరు ఎలాగో అలా విఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా, ఆ డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను, అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి 3 లక్షలు వచ్చేస్తుంది నాకు, ఒక్క 5 ఏళ్ళు చేశానా నాన్నగారండి, మీకు పాలరాతి భవనం కట్టేస్తాను, 5 కార్లు కొంటానంటాడు. ఎవరు నమ్మాడు? తండ్రిని కొడుకులును కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా విడుతుందో ఏమిటో అని బెంగ పెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే. ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమే ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిడ్ని. లోకమంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో, ఎలా ఉంటే తల్లిదండ్రులని పెంచుకుంటారో చూపిస్తున్నారు పోతన గారు. మా నేనండే మా ఆవిడికేం చెప్పను, నేనే చేస్తాను అన్నీ అన్నవాడు ధూర్తుడు. భార్యకి చెప్పాలి, అది గౌరవం, నీ జీవిత భాగస్వామి, నీ ఆత్మ, నీ ఊపిరి, తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడైపోయాడు ఆరం తక్కువైపోయింది అంటారు, కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడాయి. ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి, వీళ్ళందరూ వచ్చి ఆయన అడిగితే, సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను, మరి అది కొంచెం వేడిగా ఉంటుందా, తాగితే ఏమైనా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా, అప్పుడు ఇంద్రుడికి అశ్వమేధ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా, మీతో పాటు అశ్వినీ దేవతలు వచ్చారా, గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా, ఇవన్నీ ఆయన ఏం అడగలేదు. ఆయన ఎవరితో మాట్లాడా తెలుసండి, పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాహ్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం, సంతానాభివృద్ధి, మహాపతివ్రత లక్షణం. అందుకే పూర్వం అమ్మవారికి తాంబూలం పెట్టి మధ్యాహ్నం అయిన తర్వాత ఆ తాంబూలం తీసుకుని ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని తాంబూల చర్వణంతో ఉండేవారు. సరే ఇప్పుడు నేను ఆ తాంబూలం గురించి చెప్పమంటే మహాసంతోషం, అది వేరే విషయం. నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళాననుకోండి, ఎందుకు వచ్చిన గొడవ, క్షీరసాగర మధనం చెప్పుకుంటే చాలు. అందుకని చెప్పి అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది. ఉంటే శంకరుడు ఆవిడ వెంక చూసి అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి, ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన పలము దానం కీర్తి మృగాక్షి. ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదో తనం తరిగిపోకుండా కాపాడుతుంది. తెలుసా అండి అంత గొప్ప ఘట్టం, ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో. అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి, చూసావా నీళ్లలోంచి వేడి పుట్టింది పార్వతి. పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం. ప్రభువయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి, బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి. తండ్రిని నేను ఉండి ప్రయోజనం ఏమిటి, పిల్లలకు ఆపదొచ్చినప్పుడు రక్షించకపోతే. అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి. అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం, హాలాహలం ముచ్చేసుకుంటానని. అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కొస్తున్నాడు పిల్లల వైపు పెట్టి. ఆవిడెవరు, ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మకీట జనని, మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోసేస్తుంది ఒక్కొక్కసారి. పిల్లాడు యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు విందనుకోండి అమ్మ, వెంటనే గబగబా వెళ్ళిపోతుంది. అందుకే ఒక నానుని ఉంటుంది, పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడకంటుంటారు. పిల్లల మీదకి వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది. అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు. ఎటువంటి మహాత్యాగండి నా స్వామి. అందుకని అమ్మతో అంటాడు, నువ్వు జగజ్జననివి, పిల్లలు ఏడుస్తున్నారు, తండ్రిని నేను పుచ్చుకోవద్దు పార్వతి, అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చాడు. హరిమది ఆనందించిన హరిణాక్షి జగంబులెల్లయానందించున్, హరియును జగములు మెచ్చక కరళము వారించుటొప్పు కమలదలాక్షి. మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు, నారాయణ నారాయణి, రేపు లక్ష్మీ కళ్యాణం ఇందురుగాని, అందరూ వచ్చి ఆయన దెప్పిపొడుస్తారు. నల్లగా ఉన్నాడు పెద్ద పెళ్లి కొడుకు, వచ్చాడు బొలిగద్దనిక్కి, వచ్చి ఇంత గొప్పవాణ్ణి ఇంత గొప్పవాణ్ణి పెద్ద వనమాల వేసుకుంటానంటాడు. లక్ష్మీదేవిని చూసేటప్పటికి ఇలా బుర్ర వచ్చేసాడు, జీలకర్ర బెల్లం పెట్టమని అన్నారు. అప్పుడు ఆయన ఆదుకుని మాట్లాడింది ఎవరో తెలుసా అండి, రేపు ఆ ద్విపద చెప్తాను మీరు తెల్లబోదురు కానీ వింటే నిజంగాను. ఆయన పోలికలతో ఉన్న నల్లటి పిల్ల ఎవరో తెలుసా అండి, పార్వతీదేవి నారాయణి, మా అమ్మే, అందుకే నల్లగా ఉంటుంది పార్వతీదేవి. ఆవిడ వచ్చి నారాయణుణ్ణి ఎంత వెనకేసుకొచ్చిందో మీకేం తెలుసు, నలుపు నలుపు గొప్పతనం ఎంతో, అసలు ఆ నలుపు గురించి మాట్లాడుతుంది. నల్లగా ఉన్న వాళ్ళందరికీ అభయమే. అలాంటివి చెప్పి ఏమిటో నలుపు అంటారు, మా నలుపులో ఎంత నాణ్యం ఉందో అని చెప్పుకోవచ్చు. అంత నలుపు గురించి చెప్పింది ఆవిడ ఆ రోజున. రేపు వస్తుంది పార్వతి లక్ష్మీ కళ్యాణంలో చూద్దరు కానీ. అందుకని అటువంటి తల్లి కదా ఆ నారాయణుడు, నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి, పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు. అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు, ఇద్దరు ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు, పరమశివుడి పక్కకి. అందుకని చిత్రం ఏమిటంటే ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు, మీ అన్నయ్య స్థితికారుడు, లోకాలన్నింటినీ నిలబెట్టాలి, లోకాలకు ఇబ్బంది వచ్చింది, మీ అన్నయ్య కూడా వచ్చాడు, భావమరది బతకగోరుతాడు, భావమరది వచ్చినప్పుడు పెద్ద అతిథి, మరి నేను ఆయన్ని సంతోషపెట్టద్దు, ఇవాళ నేను ఆయనకు ఉపకారం చేయదు, మీ అన్నయ్య ఏమైనా అనుకోడు, నయ్య నా వెళ్ళాలా అవుతుందో అంటే అందుకని నేను చేసేస్తాను. వాళ్ళది ఎంత పవిత్రమైన అనుబంధం అండి. ఈ శివకేశవుల మధ్య భేదాలు చెప్పేవాళ్ళకి నోళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు, ఏ పురాణంలో లేనిది. అందుకని హరిమది ఆనందించిన హరిణాక్షి జగంబులెల్లయానందించున్, హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర, నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా, రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర పలరసము క్రియన్, వీక్షింపు నేవు నేడు అని నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని, దానివల్ల నాకేమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నావేమో, ఏం భయం లేదు, నువ్వు అలా చూస్తుండు. ఎలా తింటానో తెలిసా, తినేటప్పుడు పండు నోట్లో పడేసుకున్నట్టు పడేసుకుంటాను. రక్షింతు ప్రాణికోట్లను, ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను. ఇదొక దివ్యమైన లీల, నా లీల. ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ. అందుకనే నాకు ఇప్పుడు కొత్త బిరుదునామం వస్తుంది. నువ్వేం చేస్తావో తెలుసా, హాయిగా అలా కూర్చుని వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి, ఇంత మాత్రం బెంగట్టుకోక మా ఆయనకి ఏమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు, నేను ఎలా తినేస్తానో చూద్దుగలిగి అన్నాడు. అంటే ఆవిడంది, సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. భార్యలు సాధారణంగా ఓ మాట అంటుంటారు, వాళ్ళకి కొంచెం ఇష్టం లేని పని ఏమో అనుకున్న దాన్ని చేయడానికి నేను పెద్ద పునాది వేస్తాడు. వేసి ఈసరి అంటే నాకు నోటికి గబుక్కుని వచ్చేస్తుంది. ఏదో ఇలా చేస్తే మనకి చాలా మంచిది, చక్కగా ఏమిటి మనుష్యులమై పుట్టి చక్కగా మనం చేసిన తర్వాత ఓ పుణ్యకార్యం చెయ్యాలి కదా, ఏం పర్వాలేదు, అంతకైతే వచ్చే నెల జీతంలోనో ఎక్కడో మనం దాచుకుందాం ఓ 1000 రూపాయలు, ఈ నెల ఇలా ఖర్చు పెట్టేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మళ్ళీ కాలము దేశము అన్నీ కలిసి వస్తాయా అని ఇన్ని చెప్తే ఆవిడ ఏమంటుంది, ఓహో వీడికి అటు వేపు ఉంది అందుకని ఇంత ప్రణాళిక చెప్పాడు మనకు అనుకుని, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి కదండి. అలాగే అంది పార్వతీదేవి, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. అంటే కళ్ళు తిరిగి కింద పడిపోయిన వాడు పరీక్షిత్. ఏమయ్యా లోకమంతా హాలాహలం పుచ్చుకోమంది, ఎంత మంచం మీద ఉన్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది, నా పసుపు కుంకాలు నిలబడితే చాలంటుంది, కానీ ఆయనకు 4 మాత్రలు వేసి లాగే అవతల బారిద్దరు అంది కదా. అలాంటిది ఆయన థమ్సప్ పుచ్చుకుంటున్నాడా, కోకోకోలా పుచ్చుకుంటున్నాడా, హాలాహలం పుచ్చుకుంటున్నాడు. ఆవిడ చూస్తే లోకములకంతటికీ పెద్ద ఇల్లాలు, పెద్దింటమ్మా అని పేరు. పసుపు కుంకాలకి సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు. అంటే పోతనగారు వ్యాస భగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా, పోతనగారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు. పోతనగారు అన్నారు, పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని. ఎందుకనగలిగిందో తెలుసా, మృంగెడివాడు విభుండని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదో. ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడని తెలుసు, విషం తాగితే ప్రమాదమని తెలుసు, తాగుతున్నవాడు తన భర్తని తెలుసు, అయినా తాగమంది. ఎందుకందో తెలుసా, ఆవిడ సర్వమంగళ, ఆవిడ సర్వమంగళయ్యి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయ్యా తాగేయమంది. తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది. అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు, లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు. అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది. లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో. ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం, పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవడమే. కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని, అమ్మా సర్వమంగళ, నన్ను కొట్టిన గాడిద కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ. ఇది స్త్రీజాతి ఔన్నత్యం ఈ దేశంలో. దీని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ చేయలేదు పురాణాల్లో. కాబట్టి మంగళ సూత్రము నెంతమది నమ్మినదో, శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం అని తీర్పిచ్చారు పోతనగారు. మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యలహరిలో ఇంకో అడుగు ముందుకేసి, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశత ముఖముఖాద్యాది విశద కరాళం యక్షేళం కమల తమ తక్కాల కలనా నశంభోస్తన్మూలం తవజనని తాటంక మహిమా అన్నారు. అమ్మా ఆనాడు శంకరుడు ఏమిటో వెళ్ళాడు, హాలాహలం మింగేశాడని తెలియక వీళ్ళందరూ చెప్పుకుంటారు, ఆయన గొప్పే ఉందమ్మా, అలా మింగేశాడంటే కారణం నీ చెవులకు పెట్టుకున్న తాటంకాలమ్మా అన్నారు. ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి. ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ. ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే అవి చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు. అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని. ఏవి పెట్టుకోవాలి, 4 తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని. అందుకే అమ్మవారికి సౌభాగ్యద ఇని అని పేరు. ప్రపంచంలో 8 ఉన్నాయి సౌభాగ్య వస్తువులు, వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, అందులో ఉప్పు ఒకటి. అందుకే ఉప్పొద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు. భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని. అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసి వదిలేస్తారు. తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి. అందుచేత ఉప్పు, పెరుగు, అనుములు, తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి. ఆ తాటాకు యందు అమ్మవారి తత్వం ఉంటుంది, సౌభాగ్య వస్తువు. అందుకే తాటంక మహిమా అంటారు. అసలు అప్పుడప్పుడు చెవులో తాటాకు పెట్టుకుంటూ ఉండాలి. పూర్వం తాటాకే పెట్టుకునేవారట. అందుకే తాటంక మహిమ అంటారు. తాళి అన్నది కూడా తాళ. పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో. నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తూ ఉంటుంది, ఉన్నది ఒక్కతే కూతురు కదా కొడుకును, అందుకని నా కూతురు పెళ్ళికి వీలైతే మగపెళ్ళి వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటాకు కూడా కట్టిద్దాం అనుకుంటుంటాను. తమజని తాళ తాళ కదా, అది కదా సౌభాగ్య వస్తువు అని. అందుచేత ఆ తాటి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి తప్ప. అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు. ఒకవేళ తీసినా భర్తకి కనపడకూడదు. ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి, ఏమంటే మీరు కాసేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి. చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తని చూడాలి. ఈలోగా గబుక్కుని ఎవరైనా చూస్తారేమో అని తాటాకు పెట్టుకుని ఉండాలి. చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది. అది భర్త ప్రాణాలని నిలబెడుతుంది చెవితాటంకం. సరే, అందుచేత అమ్మా మంగళసూత్రము నెంతమ దినమ్మినదో, ఆ తల్లి మంగళసూత్ర మహాత్యమయ్యా, తన చుట్టూ సుర సంఘములు జయ జయధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగానంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషము నాహారించి హేలాగతిన్. దేవతలందరూ జయ జయధ్యానాలు చేస్తుంటే శంభో శంకర హరహర మహాదేవా అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చి ఎక్కడికి పోతావే హలహలమా రా అని ఆయన ఎదురెళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగేశాడు. మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే పోతన గారు చెప్పారు. కదలంబారవు పాప పేరు వడలన్ ధర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదలాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మింగుచోన్. ఎదురెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. పిల్లపావులు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు, చుట్టుకుంటాడు. ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు, అలా నవ్వుతూ కూర్చున్నాయి. ఆయనకి ఒంటి మీద ఓ పొక్కు ఎక్కలేదు, ఓ వేడి చేయలేదు, అలా చల్లటి చూపులతో అలాగే ఉన్నాడు. శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా. నా స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి వాడికి బెంగ ఉండదు. అందుచేత కానీ హరుడుగలమునందు హాలాహలము పెట్ట కప్పు కప్పు కలిగి త్వరని కడుపు నొప్పి అని సాధురక్షణం బెసజ్జనులకు నిన్న భూషణంబు కాది భూవరీంద్ర అంటారు పోతన గారు. ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి. ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి చటుల చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. తీర మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలున్నాయి, పైన ఊర్ధ్వలోకాలున్నాయి, మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట, కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయి, పైకి వదలలేదు కిందకి వదలలేదు ఈ కంఠంలో పెట్టుకున్నట్టే. పెట్టుకుంటేట చాలా సంతోషించింది ఎవరోట తెలిసా అండి, పార్వతీదేవిట. ఎందుకోట తెలుసా, భాగవతంలో లేదు కానీ నేను కలిపి చెప్తున్నాను. శంకరుడు మహాజ్ఞాని, తెల్లగా మెరిసిపోతుంటాడు. అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి, శంకరుడిది. లింగపురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో, సామాన్యమైన అందం కాదైంది. అప్రాకృత శరీరం తం అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, అలా ఉంటాడు ఆయన. పేరుకున్న నెయ్యిలా ఉంటాడు అంత తెల్లగా. అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని. మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు బంగారంది. పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు. అమ్మవారికి కోరికుండేదట మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీల పతకం ఉన్న గొలుసు ఒకటి వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే తెల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేదిట. ఎప్పుడైనా వెళ్ళి ఏమండి ఏమండి ఈ పండక్కి అయినప్పటికీ అక్కర్లేదు ఈ పావులు చాలు అనేవాడు నాగభూషణుడు. అందుకని చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్తకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిహి అంటారు శంకర భగవత్పాదులు. ఆయన చేసిన లీలల వల్ల ఆయనకి ఆభరణాలు వచ్చాయి.
అందుకని నాగాభరణుడు ఆయన. అందుకని ఆయన ఏం పుచ్చుకోడు. కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషయం. ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట, అబ్బా ఇన్నాళ్ళకి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో మా ఆయన అలా ఉన్నాడని పొంగిపోయిందిట. లోకం పొంగిపోయిందిట, కడుపులోకి తీసుకోలేదు, బయటికి వదలలేదు, కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట. అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది నీలలోహితుడు, నీలగ్రీవుడు అని ఆయనకి నీలకంఠుడు అని పేరు. నీలకంఠ అని పిలిస్తే చాలట, ఓహో ఎవడో నేను చేసినటువంటి లీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట. అందుకే హాలాహల భక్షణకత హేలాగతి విన్న వ్రాయనలమిపటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచట రెట్టి జనులు భయవిరహితులై. మూడు ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు. ఏమిటో తెలుసా అండి? హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పావు కరవదు, హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు. మీకు నేను ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? నేను ఒకసారి హాలాహల భక్షణం చదువుకుని ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత మా ఆవిడ భోజనానికి పిలిస్తే హాలాహల భక్షణం వింటే తేలు కుట్టదన్నారు కదా అని ఏదో ఆలోచిస్తూ, మా పెద్దాపురంలో మా మామగారి ఇళ్లలో తేళ్ళు ఎక్కువ ఉండేవి, నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు ఈశ్వర అనుగ్రహం వల్ల, అందుకని ఎప్పుడన్నా కుట్టేస్తుందేమో అని భయం నాకు. అందుకని ఓ రోజు పైన చిడత ఇలా వేస్తూ ఏమిటే అని ఇలా అన్నాను. అని ఇలా చూసేటప్పటికీ కరెక్ట్గా గడి ఇలా తిప్పడానికి చెయ్యి ఇలా తిరిగింది, తేలు కొండి ఇలా కొట్టింది, ఈ వేలు ఇలా దాటిపోయింది, కొండి తగిలింది. అంటే ఈ వేలు మీద తగలవలసింది, అంత గురి చూసి కొట్టినా కొండి తగలలేదు, ఆగిపోయింది. మీకు ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి, హాలాహల భక్షణమే నన్ను రక్షించిందేమో. నేను సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి స్కూటర్ హెడ్ లైట్ వేయడం మర్చిపోయి వచ్చేసాను. వచ్చేస్తే పెద్ద నల్ల త్రాచు తిరుగుతుండేది, రోడ్డుకు అడ్డంగా పడుకుంది. నా వెనక కూర్చున్న ఆయన చూసి ఆవిడ పావు తిరుగుతున్నట్టుందండి అన్నాడు. టక్కన లైట్ వేసాను, లైట్ వేస్తే ఎదురుగుండా పాము. నా ప్రమేయం లేకుండా బ్రేక్ తొక్కేసింది కాలు, స్కూటర్ ఆగిపోయింది. స్కూటర్కు దరిద్రం ఉంటుంది, కాలు తీస్తే బ్రేక్ మించి ఎడంకాలు ఎత్తి స్కూటర్ మీద పెట్టుకుని ఉండడానికి ఉండదు, ఎందుకంటే ఓ కాలు కింద పెట్టి ఉండాలి. ఇలా ఉన్న పాము ఇలా వెనక్కి వచ్చింది తల, అప్పటికి దాని తోకటి ఉంది పొదల్లోకి, ఇలా పడగెత్తింది హెడ్ లైట్ కాంతిలో. నిజంగా నాకు ఇప్పటికీ మనస్సులో ఉంటుంది ఆ పడగ. మెరిసిపోతూ నాలుకలు రెండు ఇలా బయటికి వస్తూ ఎర్రగా ఇలా 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 తిప్పింది తల. అక్కడే ఉంది నా పాదం, ఎడం పాదం కింద. అది ఆ రోజు కొట్టాలనుకుంటే ఒక్క క్షణం బండి టక్ 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 లాడుతూ చిమ్మ చీకట్లో అలా నిలబడి ఉన్నాను. వెనకాల ఆయన గుండెలు ఆగిపోయి రెండు కాళ్ళు పైకెత్తేసుకుని ఆయన కూర్చున్నాడు. అది ఇలా ఇలా చూసి ఏమనుకుందో, వీడిని నేను చంపకూడదు అనుకుందో ఏమో తలంచుకుని మళ్ళీ ఇటు తిరిగి పొదలోకి వెళ్ళిపోయి, అది వెళ్ళిపోవడానికి అర నిమిషం టైం పట్టిందండి అంత శరీరం. ఆనాడు పాము కరవకుండా నన్ను రక్షించిన వాడు నా స్వామి తప్ప ఎవరు రక్షించగలరు? ఈశ్వరుడు రక్షించాడు. ఆ పూనికతో ఆ భక్తితో చెప్పుకున్నాను తప్ప ఎప్పుడైనా పురాణం చెప్పుకుంటే నేను ఇతర కోరికలతో చెప్పుకోలేదు. అట్లాంటి సంఘటనలే నాకు భగవంతుడి పట్ల కృతజ్ఞత అనిపించాయి. కాబట్టి వ్యాళానల వృశ్చికముల పాడైచర రెట్టి జనులు భయవిరహితులై. అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు. అందుకే ఎప్పుడైనా ప్రమాదాలు ముంచుకొస్తే ఒక మాట చెప్తారు, పోని కనీసం చదవడం రాకపోతే ఇలాంటివి హాలాహల భక్షణ కథ. అందుకే ఇలాంటి వాటిని ఏం చేస్తారో తెలుసా అండి, బాగా దీర్ఘంగా చెప్పరు. ఇది ఓ కాగితం పట్టుకుని మీకేమీ రాకపోయినా ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసిస్తే చాలు. అగ్నిహోత్రం వలన ప్రమాదం వస్తోందని జాతకంలో ఉంటే ఇది రాస్తే ఏ వేలో కొద్దిగా కాలు వదిలేస్తుంది. అంతంత శక్తులు ఈ ఇటువంటి లీలలయందు ఉన్నాయి. అది క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాసభగవానుడు ఫలశ్రుతి చెప్పారు. ఆనాడు స్వామి హలాహలాన్ని పుచ్చేసుకున్నారు, దేవతలందరూ సంతోషించారు, మళ్ళీ బయలుదేరారు, ఆనందంతో మళ్ళీ పాలసముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. హమ్మయ్యా మొత్తానికి హాలాహల భక్షణం అయిపోయింది, ఈ పుణ్యమాని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని చూసేశాం. చిత్రం ఏమిటో తెలుసా అండి, అగ్రపూజ అని ముందు పెద్దవాడికి నమస్కారం చేసి అప్పుడు మొదలు పెడతారు ఏ పూజ అయినా, తప్ప మామూలుగా మొదలు పెట్టకూడదు. ఒక పెద్ద ఆయన్ని ఎవరినో పిలిచి ఆయనకో నమస్కారం పెట్టి మొదలెడతారు. మొదలెడితే ఏమవుతుందో తెలుసా అండి, విఘ్నం రాదు. ఆయన ఒక ఆశీర్వచనం చేస్తాడు, ఆ ఆశీర్వచన బలం కాపాడేస్తుంది. కాబట్టి అందుకే పెళ్లిలో అంతమంది పెద్దలకి నమస్కారం పెట్టిస్తారు, అది జీవన యాత్ర. అన్నాళ్ళు కలిసి ఉండాలి, పెద్దలకి నమస్కారాలు పెట్టి అక్షతలు వేయిస్తారు. కానీ ఇవాళ మన దౌర్భాగ్యం ఏమైపోయిందంటే వాడు బూట్లు వేసుకుని నమస్కారం పెడతాడు, యువతల వాడు ఆశీర్వచనం ఎలా చేస్తాడు? కాబట్టి
ఏదో పాపం పోన్లే, వీడి అజ్ఞానము క్షమించబడుగాక అని అక్షత ఇయ్యాలి తప్ప ఆశీర్వచనం చేయడం ఎలా కుదురుతుంది? చెప్పులు వేసుకున్న నమస్కారం పెట్టేవాడికి ఆశీర్వచనం ఏమిటి? బూట్లు వేసుకున్న నమస్కారం పెట్టేవాడికి? అందుకని వాడికి ఆశీర్వచనం చేయడం కుదరదు. వాడు అహంకారంతో ఉన్నాడు. నువ్వు మహాత్యాగి అయితే ఏమో, అయితే కనీస మర్యాద ఏది, కనీస సంస్కారం ఏది? మర్యాద నేర్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా, సంస్కారం నేర్చుకోవాలి, ఇది నిన్ను కాపాడేది. కాబట్టి వీళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదా, మనందరికీ కూడా ముందు హాలాహలం వస్తుంది, బెంగ పెట్టుకోవద్దు, మనం మళ్ళీ వెళ్ళి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు. అందుకని అందరూ బయలుదేరారు. బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీరసాగర మదనం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఉత్సాహంగా, ప్రమాదం వెళ్ళిపోయింది కదా, ఇంకా హాలాహలం వచ్చేసింది, ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నాడు ఆయన. ఓ మాట చెప్పాడు, హాలాహలం వచ్చినప్పుడు భయపడకండి, మళ్ళీ చెప్పండి, కానీ మంచి మంచి వస్తువులు వస్తాయి రే, కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నాడు. అవి ఏమిటో చూడాలనుంది, ఏమిటో చాలా మంచివి మన దృష్టి లాగేస్తాయన్నాడు, కానీ అడగద్దన్నాడు. కానీ అసలు అవి ఏమిటో చూద్దాం, ఒక్కొక్కటి వస్తాయని సంతోషంగా తిప్పేస్తున్నారు. పాల సముద్రం వంక చూస్తూ హాలాహలం రావడం చూశారు కదా, కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అక్కడి నుంచి అని తిప్పుతున్నారు. తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో అగ్నిహోత్రియను ఆసురభిని దేవము నులుపుచ్చుకొని రిమున్ని రింగి విభుద సంఘములకు వెర్రవుతో ఆధ్వర హవులు పెట్టుకొరకు అవనినాథ. మొట్టమొదట అందులోంచి సురభి కామధేనువు పైకొచ్చింది. ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు, కొమ్ములు, తల, పృష్ఠభాగం, ఆ అందమైనటువంటి శరీరం, దాని నాలుగు పాదములు, తోక, ఆ కన్నులు, ఆ ముట్టె, ఆ తల కనపడేటట్టుగా కామధేనువు వచ్చి నిలబడింది. అది కామధేనువు, కోరికున్న కోరికలు తీరుస్తుంది. అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి. ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం. ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవములు అన్నారు మహర్షులు, వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు, ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టేస్తామాను, ఓ కప్పు కాఫీ ఇచ్చే, ఓ కప్పు టీ ఇచ్చే అంటూ ఉండరు. ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం అన్నారు. ఎందుకు ఇస్తారు హవిస్సులు? లోక కళ్యాణార్థం. వాళ్ళు దేవములు, వాళ్ళకి కోరికలు ఉండవు, వాళ్ళు చెయ్యాలి. అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు. ఎందుకో తెలుసా అండి? ఆయన ఏం చేస్తాడు? తోడెట్టుకు పెరుగు తిండం. ఆయన ఓ పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేస్తే ఏమవుతుంది? లింగం చల్లబడుతుంది. శివలింగం చల్లబడితే లోకమంతా చల్లగా ఉంటుంది. అందుకే ఆవు పాలు పట్టుకెళ్ళి అయ్యగారికి ఇవ్వండి రా కాశిని అంటుంటారు పెద్దలు. కారణం ఏమిటి? దానివల్ల లోకమునకంతటికీ మేలు చేయించినటువంటి పుణ్యంలో ఆరో వంతు తన ఖాతాలో పడిపోతుంది వచ్చి. కాబట్టి తేలిక మార్గం ఏడో బ్రాహ్మడికి పట్టుకెళ్ళి ఆవు పాలు ఇచ్చి అభిషేకం చేసుకోండి అని చెప్పడమే. అందుకనే పట్టుకెళ్ళి ఆవు పాలు ఇస్తూ ఉంటారు. అదండి దాని వెనకాల ఉన్న రహస్యం. అందుకని ఇప్పుడు మొట్టమొదటి ఇది చేసిన వాడు ఎవరు? శ్రీమన్నారాయణుడు చేశాడు. ఇప్పుడు ఈ సురభిని ముందే చెప్పాడు ఆయన, ఎవరు అడక్కండి అని. వీళ్ళకేం తెలుసు, వెర్రేళ్ళు దైత్యులకి అమృతం వస్తుంది అవుదాన్ లేరా అనుకున్నారు. ముందు మనం ఇది అడిగితే తర్వాత మీరు అది పుచ్చుకున్నారు కదా, ఇది ఇవ్వనంటాడేమో అని ఊరుకున్నారు వాళ్ళ అదృష్టం. ఆయన విష్ణుమాయ కల్పించాడు కూడా. ఆ గోవుని చూసి స్వామి అన్నారు, దేవమునులు పుచ్చుకోండి, మీరు దీని పాలతో హవిస్సులు అర్పిస్తారు, దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి, అందరూ బాగుంటారు. ఒక్కడు కోరుకునేవాడికి కామధేనువు కాదు, అందరికీ పనికొచ్చేవాడికి కామధేనువు ఉండాలి. అందుకని కామధేనువుని దేవమునులకి ఇవ్వండి అన్నారు. దేవమునులు పుచ్చుకున్నారు. పుచ్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. చిలకడం మొదలుపెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటకు వచ్చింది. దాన్ని ఉచ్చైశ్రవము అంటారు. ఈ ఉచ్చైశ్రవాన్ని చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది. గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు. శ్రీమన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు, ఊరుకున్నాడు. చూశాడు కదా ఆయన చెప్పిన మాట వినాలని. బలిచక్రవర్తి అడిగాడు, దీనికి వెనకాతల రహస్యం ఏమిటో నేను చిట్ట చివర చెప్తాను. ఆ పది మాటలు చెప్తున్నాను ఇవాళ మీకు అనుమానం రాకుండా. ఆ ఉచ్చైశ్రవాన్ని బలిచక్రవర్తి అడిగాడు, రాక్షసులకి రాజు, నాకు కావాలని, నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను అనుకుని తీసుకోన్నాడు స్వామి. అది సచ్చంద్ర పాండురంబై ఉచ్చైశ్రవమనగ దురగ మొగిజనీయించన్ పుచ్చుకుని బలిదైచుండిచ్చకొనండయ్య ఇంద్రుడీశ్వర శిక్షన్. ఈశ్వరుడు వద్దన్నాడు కాబట్టి ఇంద్రుడు అడగలేదు. ఉచ్చైశ్రవాన్ని పుచ్చుకోకూడదు. ఎందుకు పుచ్చుకోకూడదు? ఈశ్వరుడు వద్దన్నాడు. ఒక కథ ఉంది, అది పుచ్చుకోకండి. ఆనాడు వాళ్ళకు కాదు, దేవతలుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఆ గుర్రాన్ని పుచ్చుకోకూడదు. కామధేనువుని పుచ్చుకో, హవిస్సులకి వాడుకో. ఏమిటి రహస్యాలు తర్వాత చెప్తారు.
అందుకని అంటే చిట్ట చివరి వరకు చాలా వస్తాయండి. ఒక్కొక్కటి చెప్తూ కూర్చుంటే పంచమినాడు లక్ష్మీదేవిని తీసుకురావాలి, అది నా ప్రార్థన. మా తల్లి ఒక్కసారి కనపడాలి ఇవాళ, పంచమి శుక్రవారంతో కలిసి ఉంది ఇవాళ. ఇది విని లక్ష్మీదేవి రాగానే ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది, దుర్వాస శాపం వల్ల వచ్చినటువంటి శాపం. ఇక్కడ చెప్పలేదు భాగవతంలో, దేవీ భాగవతంలో చెప్పారు. ఒక గొప్ప స్తోత్రం ఉంది లక్ష్మీదేవిని ఉద్దేశించి. ఆ స్తోత్రం ఎవరు చెప్తారో వాళ్ళకి దరిద్రం తొలగుతుంది, కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసిన దరిద్రం నశిస్తుంది. ఆ స్తోత్రం ఇవాళ మన అందరం కలిసి చెయ్యాలని నా తాపత్రయం. అందుకని ఆఖరణ చెప్తాను, ఆఖరణ చెప్తానంటున్నాను ఈ తత్వం అంతా కలిపి ఒక్కసారి. ఆ తరువాత మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. ఎల్ల ఋతువులందు ఎలవారి పరువమై ఇంద్రువీరుల తోటకేపు తెచ్చి కొరువచ్చు వారి కోర్కెలు ఈడెడు వేల్పుమ్రాను పాల వెళ్ళి పుట్టే. ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాల సముద్రంలోంచి. దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసున్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదో తనం తరగదు. దాని మించి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోరికలు తీర్చేస్తుంది. ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికి ఇచ్చారో తెలుసా అండి? ఇంద్రుడికి ఇచ్చారు. ఎందుకని? ఏమడుగుతాడా కల్పవృక్షాన్ని చూసి? పోయిన లక్ష్మీ వైభవం కావాలంటాడు. వెనకాల ఏమొచ్చేయాలి? ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి. కానీ ఈ వచ్చేటటువంటి ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది. అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూద్దరు కానీ ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు, ఆయన తీసుకున్నారు. తరువాత క్రొక్కారు మెరుగుమేలుల క్రిక్కిరిసిన చన్ను గవలు గ్రిప్కిన డుముల్ పిక్కటిలి ఉన్నతు రుములు చక్కని చూపులను దివిజ సతులకు ఒప్పెన్. పెద్ద పెద్ద కేశపాశాలు, అపారమైనటువంటి సౌందర్యమూర్తులు, అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాలసముద్రంలోంచి. ఆ అప్సరసలు దేవకాంతలై దేవనర్తకీమణులై ఉండిపోయారు అలాగ. సరే, వాళ్ళు అలా ఉన్నారు. ఉన్న తర్వాత పాలసముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి. ఇంద్రుడి దరిద్రం కాదు, లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది. అమ్మవారు క్షీరసాగరమదనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది. శుక్రవారం పంచమి నాడు పుట్టింది. ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి. అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిల్లోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు పద్మావతి తిరుచానూరులో. ఏమిటో తెలుసా అండి? సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది. పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు, నల్లపూసలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు. ఐదో తన ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు. వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది. ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం. అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాలని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిలికారు. తొలుకారు మెరుగుక ఈవడి తలతళమని మేను మెరయ ధగ ధగమనుచున్ కలుముల నీడెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెనృపా. అపాచ్చటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే అని ఆ పాల సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి. తొలగిపోయి అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి జన్మించింది. ఆనాడు పాల సముద్రంలో పాల సముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది. నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను, ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం నశించిపోయింది. ఇది పరమ యథార్థం. అందుకని ఆ తల్లి ఒక్కసారి మీ అందరూ కూడా మానసికంగా అదిగో అక్కడ ఆ నీరాజనాన్ని తీసుకోండి, ఒక్కసారి అది కళ్ళకు అద్దుకుని నమస్కారం చేసుకోండి. స్వామి త్రిమూర్తియాత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు, చక్కటి జేగంటలు మోగే ఈ దేవాలయంలోను. అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది. ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి? అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి. కలుముల నీడెడు చూపుల, అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది. అందుకే ఆదివారం నాడు కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం. శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రతులు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు. ఎవరైనా కనకధారా స్తోత్రం లేని వాళ్ళుంటే ఈ రేపట్లోనే జెరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి. అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో. ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి కనకధారా స్తోత్రం చేద్దాం ఫలితాన్ని పొందడం కోసమని. అందుకని కలుముల నీడెడు చూపుల అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిసేస్తోంది. అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాల సముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టెనృప ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది. ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే కలశస్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు, కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒక మాట చెప్తారు, ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా కొన్ని రోజుల నియమం ఉంది, చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులు అయ్యారు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. సరే, అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి తెల్లటి చీర కట్టుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధ నిండా చెంగల్వ పూలు, ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు, మల్లెపూలు, జాజిపూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డలందరూ నా పాదాలు చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పచ్చటి పాదం ఎర్రటి వేళ్ళు తెల్లటి గోళ్ళు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు ఉంచి ఆ పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను. అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం. నీటిలో ఉండేటటువంటి కప్పలు పాలసముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మధనంలో, ఇందాక చెప్పాను కదా. అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకొచ్చి మరీ దర్శనమిస్తున్నాడు. చూడండి క్షీరసాగర మధనం అవగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అండంలో ఆది కూర్మం ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ. ఒరే నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనమిస్తున్నాను, క్యాంప్ చేశాడన్నావు కదా, ఇదిగో మీకు దర్శనమిస్తున్నానని కనబడ్డాడు. కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి, ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. చల్లనివాడు కదా, మీకు చెప్పాను కదా ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుందండి, కప్ప చల్లగా ఉంటుందండి. కప్ప రూపంలో వచ్చాడు, నీళ్లలో ఉండగలడు, భూమి మీద ఉండగలడు, ఉభయచరంగా వచ్చాడు. నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మీ నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః సర్వ సంపత్ స్వరూపిణ్యై సర్వాధారాయై నమో నమః హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమః కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్వధిష్టాతు దేవ్యై సంపత్వధిష్టాతృదేవ్యై అంటే సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత ఐశ్వర్యమునివ్వగలిగినది సంపత్ అధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమో నమః యథా మాత స్తన స్తనాంధానాం శిశూనాం శైశవే సదా. అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి, ఎలా పూర్తి చేస్తున్నారో, యథా మాత స్తనాంధానాం శిశూనాం శైశవే సదా. అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే, ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు, తృప్తి ఉండాలి. అందుకని అమ్మా ఆనాడు బిడ్డడైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు సమస్త లోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు. ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు. యథామాత స్తనాంధానాం శిశూనాం శైశవే సదా తథాత్వం సర్వదా మాత సర్వేషాం సర్వరూపతః. అలా అమ్మా మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడి రక్షించు. అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది, మీరు గమనించారో లేదో, ఆ తల్లి ఏమి చెయ్యగలదు అంటే నారాయణ్యై నమో నమః. అటువంటి తల్లి మనకి హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమః, విష్ణుభక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది. అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ 11 మార్లు ఏవి చెప్పాలి, స్వామినామం చెప్పాలి కదా. అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాం, మనకి పెద్ద కష్టమేమిటి, పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా. అందుకని మీరేమనాలి, గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాలి. అందుకని అనండి, నిఖిల లోకేశ గోవింద ఇహ పరదాయక గోవింద పరమ దయాళో గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
తిరుమల వాస గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శ్రీనివాస శ్రీ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శ్రీ వెంకటేశ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
ఆనంద రూప గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
కష్ట నివారణ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శిష్ట పరిపాలక గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
దురిత నివారణ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పాప విమోచన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పుండరీకాక్ష గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వజ్రమకుటధర గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
గోవర్ధనోద్ధార గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
లక్ష్మీవల్లభ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
మా రేపటి రోజు శనివారం, రేపటి రోజు కోసమే రిజర్వ్ చేశాను సెలవు, ఆర్తి పడి రేపు లక్ష్మీ కళ్యాణం. అమ్మవారు శ్రీమన్నారాయణుణ్ణి రేపు కళ్యాణం చేసుకుంటుంది, కమనీయమైనటువంటి ఘట్టం. రేపటి రోజున దాన్ని విజ్ఞాపన చేసేటటువంటి అదృష్టాన్ని స్వామి నాకు కటాక్షించుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.